ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం 94వ భాగం. యముడు చెప్పిన దేవీ మహిమ. 1000 వదనాలున్న ఆదిశేషుడు, 5 ముఖాలున్న పరమేశ్వరుడు, 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసిన విష్ణుమూర్తి, 6 ముఖాలున్న కార్తికేయుడు, యోగీంద్రులకు గురువైన గణేశుడు, వీరే దేవి గుణకీర్తన సమగ్రంగా చెయ్యలేరంటే ఇక నేనా? సకల శాస్త్రాలు, చతుర్వేదాలు, అమ్మవారి అనంత గుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకున్నాయేమో. సరస్వతీదేవి అయినా పూర్తిగా తెలుసుకోగలిగిందని చెప్పగలుగుతుందని నేననుకోను. ధర్మ సనక సనందన సనత్కుమార కపిల సూర్యాది బ్రహ్మమానస పుత్రులే దేవీ గుణ సమగ్ర వర్ణనకు సమర్థులు కారంటే ఇంకా మిగతా జడబుద్ధుల గురించి చెప్పాలా? సిద్ధులకు, సాక్షులకు, మునీంద్రులకు, యోగీంద్రులకు సాధ్యం కానిది నా వల్ల మాత్రం అవుతుందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవీ పాదపద్మాలను నిరంతరం ఛానిస్తూ ఉంటారంటే ఇక వేరే చెప్పవలసింది ఏముంది? దేవీ భక్తులకు మాత్రమే ఆ తల్లి మహిమ తెలుస్తుంది. వారే ఏ కొంచెమో తద్గుణకీర్తనం చెయ్యగలరు. అది కూడా ఆమె కరుణయే. వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నవాడు బ్రహ్మ. అతడికన్నా ఇంకొంచెం ఎక్కువ తెలిసినవాడు జ్ఞాని గురువు గణేశుడు. అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు సర్వజ్ఞుడైన శంకరుడు. పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో, నిర్జనారణ్యంలో, రాసమండలంలో ఈ శివుడికి దేవీ మహాత్యాన్ని గుట్టుగా ఉపదేశించాడు. శివుడేమో తన లోకంలో ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు సూర్యుడికి తెలియజేశాడు. తపఫలంగా దేవీ మహిమను తెలుసుకున్న నా తండ్రి సూర్యభగవానుడు నేను తపస్సులకు వెళ్ళబోతున్న వేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు. ఇది నా గురు పరంపర. నాకు తెలిసిందే తక్కువ. అయినా నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను. నిజానికి ఆ తల్లి గుణగణాలు ఆవిడకే పూర్తిగా తెలియవు. ఇంకా ఇతరులకు ఎలా తెలుస్తాయి? ఆకాశం ఎంత ఉన్నదో ఆకాశానికి తెలుసా? తద్గుణం సాన జానాతి తదన్యస్య చకా కథా యథాకాశో న జానాతి స్వాంతమేవ వరాననే. సర్వకారణ కారణుడు, సర్వాత్మకుడు, సర్వభగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వాజ్యుడు, సర్వవేత్త, సర్వపరిపాలకుడు, నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, నిరాకృతి, నిరంకుశుడు, నిరాశంకుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిర్లిప్తుడు, సర్వసాక్షి, సర్వాధారుడు అయిన పరాత్పరుడు మాయా విశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభిన్నులు. అగ్ని దాని దాహక శక్తిలాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వ ప్రాకృత రూపాలును. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానంద రూపిణి. తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాల సుందరీ రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి, అతడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గోపకిశోరుడు నీలమేఘశ్యాముడు, కందర్పకోటి సుందరుడు, లీలాధాముడు, మనోహరుడు, వికసిత పుండరీకాక్షుడు, శరచంద్ర వదనుడు, రత్నభూషణ విరాజితుడు, నవ్వురాజిల్లెడి మోమువాడు, పీతాంబరధారి, బ్రహ్మతేజో బంధురుడు, పరబ్రహ్మస్వరూపుడు, కంటికి హాయిగా ఉంటాడు, శాంతాకారుడు, రాధాకాంతుడు, రాసమండలంలో రత్నసింహాసనం మీద ఇతడు కూర్చుని ఉంటే గోపికాగణం చూపులన్నీ ఇతడివైపే, చిరునవ్వులన్నీ ఇతడి మీదనే, మురళిని నిరంతరం మోగిస్తూ ఉంటాడు, ద్విభుజ నారాయణుడు, వనమాలికా విభూషితుడు, కౌస్తుభాలంకృతో రస్కుడు, మహోజ్వలుడు. వంశీం కణ్వంతం ద్విభుజం వనమాలా విభూషితం కౌస్తుభేంద్రమణీంద్రేణ శస్వద్వక్ష స్థలోజ్వలం. కుంకుమాగురు కస్తూరి చందన చర్చిత శరీరుడు, చెంపక మాలతి పుష్పమాలిక అలంకృతుడు, నెమలి పించం ధరించినవాడు. భక్తులు ఈ రూపంలో కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు. ఈ కృష్ణ పరమాత్మ ఆజ్ఞకు భయపడి బ్రహ్మదేవుడు సకల జీవరాశిని తత్కర్మానుసారం సృష్టిస్తూ ఉంటాడు. తపస్సులకు తపఫలాలను ఇస్తూ ఉంటాడు. చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తి జగత్తులను పాలిస్తూ ఉంటాడు. కాలాగ్ని రూపుడై రుద్రుడు సంహరిస్తూ ఉంటాడు. ఈ శివుడు జ్ఞాని అయినది, జ్ఞానదాత అయినది, జ్ఞానులకు గురువైనది, యోగీశ్వరుడైనది, భక్తి వైరాగ్య సంయుతుడైనది, పరమానంద సంయుక్తుడైనది ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్లనే. ఇలా త్రిమూర్తులే కాదు, పంచభూతాలు, అష్టదిప్పాలకులు, సూర్య చంద్రులు, నవగ్రహాలు సమస్తము తమ తమ విధులను నిర్వర్తించేది ఈ కృష్ణ పరమాత్ముని ఆజ్ఞకు భయపడియే. సకాలంలో వృక్షాలు ఫలించేది, లతలు పుష్పించేది, జల స్థల జంతుజాలం జీవించేది, కాలం చెల్లగానే మరణించేది అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. విషమరంగంలో పోరాడుతున్న అతడి ఆజ్ఞ లేనిదే ఏ ప్రాణి మరణించదు. వాయువు సముద్రాన్ని మోసినా, సముద్రం కూర్మాన్ని మోసినా, కూర్మం అనంతుణ్ణి మోసినా, అనంతుడు ధరణిని మోసినా, ధరణి రత్నరాశులను, సముద్రాలను, పర్వతాలను, సకల చరాచర ప్రాణికోటిని ఓర్పుతో భరిస్తున్నా ఇదంతా పరమాత్ముని ఆజ్ఞయే. 71 దివ్యయుగాలు ఇంద్రుడి ఆయుర్దాయం. 28 మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు ప్రేయి. ఇలా 30 రోజులతో మాసం, 2 మాసాలతో ఋతువు, 6 ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది. బ్రహ్మాయుష్షు పూర్తి అయితే అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటు కాలం. ఆయన చక్షుర్నిమీలనం చేస్తే అది ప్రాకృత ప్రళయం. అప్పుడు సర్వదేవతలు, చరాచర జంతు వస్తుజాలము, సృష్టికర్త అందరూ శ్రీకృష్ణుడి నాభి పంకజంలోకి ఉపసంహారం పొందుతారు, లీనమవుతారు. ప్రళయే ప్రాకృతే సర్వే దేవాద్యాశ్చ చరాచరాః లీనాధాత విధాత చ శ్రీకృష్ణనాభి పంచకే పంకజే. వైకుంఠంలో క్షీర సముద్ర మధ్యాన శేషతలపం మీద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణ పరమాత్ముని వామపార్శ్వంలో లీనమవుతాడు. జ్ఞానాధిదేవత శివుడు శ్రీకృష్ణుడి జ్ఞానంలో లీనమవుతాడు. సృష్టిలోని సర్వశక్తి స్వరూపిణులు కృష్ణమాయా స్వరూపిణి దుర్గలో కలిసిపోతారు. ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి కనుక అతడి బుద్ధిలో లీనమవుతుంది. నారాయణుడి అంశ కుమారస్వామి ఆ శ్రీకృష్ణుడి వక్షస్థలంలో, శ్రీకృష్ణుడి అంశ గణేశుడు అతడి బాహువుల్లో కలిసిపోతారు. లక్ష్మీదేవి అంశలన్నీ లక్ష్మీలోకి, లక్ష్మీదేవి రాధాదేవిలోకి అంతరిస్తారు. సకల గోపికలు, దేవకాంతలు రాధలోనే లీనమవుతారు. రాధాదేవి అంటే శ్రీకృష్ణుడి ప్రాణాధిదేవత. అతడి ప్రాణాల్లోనే ప్రాణంగా ఉంటుంది. వేదశాస్త్రాలు సావిత్రిలోకి, సావిత్రి సరస్వతిలోకి, సరస్వతి శ్రీకృష్ణుడి జిహ్వభాగంలోకి అంతర్భవిస్తారు. గోలోక గోపకులు అతడి రోమాలలోకి, వారి ప్రాణాలు అతడి ప్రాణాలలోకి, అగ్నిదేవుడు జఠరాగ్నిలోకి, సకల జలాలు రసనాగ్రభాగంలోకి, వైష్ణవులు అతడి పాదపద్మాలలోకి, ఇలా విరాడంశలన్నీ శ్రీకృష్ణ మహా విరాట్ రూపంలో లీనమైపోతాయి. సకల విద్యలు అతడి రోమకూపాలలో దాక్కుంటాయి. అతడికి రెప్పపాటు కాలమంటే మిగతా సృష్టికి మహాప్రళయం. ఇదే ప్రాకృత ప్రళయం. శ్రీకృష్ణ పరమాత్మ రెప్ప వాలిస్తే ప్రాకృత ప్రళయం, రెప్ప తెరిస్తే పునఃసృష్టి. బ్రహ్మాదిదేవతలు ఆవిర్భవించి తమ విధులు నిర్వర్తిస్తారు. సృష్టి అంతా మళ్లీ కళకళలాడుతుంటుంది. ఇలా ఎన్నిసార్లు సృష్టిలయాలు జరిగాయో ఎవరూ లెక్కించి చెప్పలేరు. భూగోళంలో ఎన్ని మట్టి రేణువులున్నాయంటే ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు రెప్పవాల్చాడో తెరిచాడో ఎవరు చెబుతారు? ఎప్పుడు వాలుస్తాడో ఎప్పుడు తెరుస్తాడో మాత్రం ఎవరు చెప్పగలరు? అంతా అతడి ఇష్టం, ఈశ్వరేచ్ఛ. సృష్టిలయాలు తదనుగుణంగా జరుగుతూనే ఉంటాయి. శ్రీకృష్ణుడు రెప్పవేస్తే ప్రాకృత ప్రళయమన్నారా? బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు నిండితే దేవమానం ప్రకారం శతాబ్దం గడవాలి. అది సూత్ర ప్రళయం, దాన్నే బ్రహ్మప్రళయము అంటారు. ఇప్పటికీ ఎందరు బ్రహ్మలు లయించి పునరుద్భవించారో ఎవరూ చెప్పలేరు. బ్రహ్మణశ్చ శతాబ్దే చ సృష్టేః సూత్రలయః పునః బ్రహ్మ సృష్టిలయానాం చ సంఖ్యా నాస్త్యేవ సుబ్రతే. ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తము శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి, ఒక్కడే పరాత్పరుడు, నిర్గుణుడు. అగ్ర ఆసీత్ అని వేదాలు చెప్పేది ఇదే. అవ్యక్త మూల ప్రకృతి, అవ్యాకృత పదవాచ్య చిదభిన్న ప్రళయంలో తానే మిగులుతుంది. ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవరి వల్ల కాదు. సావిత్రి, వేదాలు నిర్వచించిన ముక్తులు 4 విధాలు: సాలోక్య, సారోప్య, సామీప్య, నిర్వాణాలు. దేవీ భక్తి వీటన్నింటికన్నా గొప్పది. అందుకే దేవీ మంత్రోపాసకులు ఈ ముక్తుల్ని కోరుకోరు, దేవీ సేవనే కోరుకుంటారు. శివత్వ, అమరత్వ, బ్రహ్మత్వ సిద్ధులు జన్మ, మృత్యు, జర, వ్యాధి, భయ, శోకాది రాహిత్యం, దివ్య రూపధారణం, వీటిని నిర్వాణమని, మోక్షమని అంటుంటారు. ముక్తి అంటే సేవారహిత స్థితి, భక్తి అంటే సేవా వివర్ధని. భక్తి ముక్తులకు ఇది తేడా. చేసిన శుభాశుభ కర్మల ఫలాలకు అనుభవించడమే నిషేకమంటే దాన్ని ఖండించగలిగినది శ్రీకృష్ణ భక్తి మాత్రమే. కనుక సృష్టిలయాలకు, జన్మ మృత్యువులకు అతీతంగాని శివత్వాది సిద్ధిరూపమైన ఆ ముక్తి కన్నా కర్మఫలాను భవత్యాగరూపము, శ్రీ విభుసేవా రూపము అయిన భక్తినే జ్ఞానులు కోరుకుంటారు. వేదాలు చెప్పే స్థిరమైన తత్వజ్ఞానం ఇదే. శుభప్రదమైన తత్వజ్ఞానాన్ని నిర్విఘ్నంగా నీకు ఉపదేశించాను. నీ భర్తను పునరుజ్జీవితుణ్ణి చేశాను. ఇక వెళ్ళిరా, నీకు శుభమగుగాక అని ఆశీర్వదించి యమధర్మరాజు తన లోకానికి బయలుదేరబోయాడు. కానీ సావిత్రి కదలనివ్వలేదు. పాదాలు పట్టుకుని పిలిపించదొడిగింది. ఎందుకో ఏమిటో చెప్పకుండా మౌనంగా రోదించింది. యముడికే జాలి కలిగింది, సంతృప్తి కలిగింది, కళ్ళు చెమ్మగిల్లాయి. వత్స, 100,000 సంవత్సరాలు నీ భర్తతో సుఖసంతోషాలు అనుభవించి పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవీలోకం చేరుకుందువు కాని ఇప్పటికీక ఇంటికి వెళ్ళు. వెళ్ళి సావిత్రి వ్రతం ఆరంభించు. అది 14 ఏళ్ల వ్రతం, స్త్రీలకు మోక్షదాయకం. జ్యేష్ఠ శుక్ల చతుర్దశి నాడు ఆరంభించడం శుభప్రదం. భాద్రపద శుక్లాష్టమి నాడు మహాలక్ష్మి వ్రతం ప్రారంభించు. ఇది 16 ఏళ్ల నోము, సౌభాగ్య సంపత్ప్రదం. ప్రతి మంగళవారం నాడు మంగళప్రదాయిని శ్రీదేవిని ఉపాసించు. ప్రతి మాసంలోనూ శుక్ల షష్ఠి నాడు షష్ఠీదేవిని, ఆషాఢ సంక్రాంతి నాడు మనసాదేవిని, కార్తీక మాసంలో రసాధిదేవత రాధను, ప్రతి నెల శుక్లాష్టమి నాడు ఉపవాసపూర్వకంగా విష్ణుమాయా స్వరూపిణి దుర్గతి నాశిని అయిన దుర్గాదేవిని ఆరాధించు. ఈవిడ పరప్రకృతి. పతిపుత్రవతులైన పతివ్రతల్లో, యంత్రాలలో, ప్రతిమలలో ఈ దుర్గామాతను సందర్శించి ఆరాధించేవారికి సకల సంపదలు, సుఖసంతోషాలు సిద్ధిస్తాయి. వైకుంఠం కరతలా మలకంలాగా లభిస్తుంది. దేవీ విభూతిని గుర్తించి పూజించడం సాధకుల ప్రథమ కర్తవ్యం. సర్వరూపైన పరమేశ్వరిని సర్వకాల సర్వావస్థలలోనూ ఉపాసించాలి. ఇంతకన్నా మానవ జన్మకు సార్థక్యం లేదు, కృతకృత్యత్వం లేదు అని చెప్పేసి యముడు ఇక క్షణం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. సావిత్రి సత్యవంతులు ఇంటికి తిరిగి వచ్చారు. జరిగిన విచిత్రాలు చెప్పారు. సావిత్రి తండ్రి కాలక్రమాన పుత్రవంతుడయ్యాడు. మామగారికి చూపు వచ్చింది. రాజ్యం దక్కింది. సావిత్రి సంతానవతి అయ్యింది. లక్ష సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ యమధర్మరాజు ఉపదేశించిన నోములన్నీ చేస్తూ దేవీపాద పద్మార్చనను ఏమరకుండా చేస్తూ కాలం గడిపింది. కట్టకడపట ఒక పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవీలోకం చేరుకుంది. నారద, సావిత్రి అంటే సూర్యాధిదేవత, సూర్య మంత్రాధిష్టాన దేవత, వేదమాత, వేద సవిత్రి, కనుకనే సావిత్రి అయింది. సవితుశ్చాధిదేవీయ మంత్రాధిష్టాతృదేవత సవిత్రీహ్యపి దేదానాం సావిత్రీ తేన కీర్తిత. జీవకర్మ విపాకాన్ని గురించి ప్రధానంగా తెలియజేసే సావిత్రి ఉపాఖ్యానం సవిస్తరంగా వినిపించాను. ఇంకా ఏమి కావాలో అడుగు అని ముగించాడు నారాయణ మహర్షి. మహాలక్ష్మి ఉపాఖ్యానం. నారదుడు ఆనందభరితుడై మరొక ప్రశ్న వేశాడు. సావిత్రి యమ సంవాదం మిషగా గాయత్రి ఉపాఖ్యానం విన్నాను. జన్మధన్యమయ్యింది. ఇప్పుడు లక్ష్మీ ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని అడిగాడు. నారాయణ మహర్షి ప్రారంభించాడు. నారద, సృష్టికి ఆదిలో శ్రీకృష్ణ పరమాత్మకు వామాంగం నుంచి రాసమండలంలో మహాదేవి ఆవిర్భవించింది. అత్యంత సుందరాకారం, శ్యామ న్యగ్రోధ పరిమండిత, 12 ఏళ్ల నవయౌవనవతి, శ్వేత చంపక వర్ణంలో చూపులకి హాయిగా ఉంది మనోహారిణి. శరత్పూర్ణ చంద్రబింబానన శరత్పద్మ పత్ర విశాలాక్షి ఆవిర్భవించిన ఆ దేవి ఈశ్వరేచ్ఛతో హఠాత్తుగా 2 రూపాలు ధరించింది. రూపం, రంగు, తేజస్సు, వయస్సు, కాంతి, యశస్సు, వస్త్రధారణ, భూషణధారణ, చిరునవ్వు, గుణగణాలు, వీక్షణాలు, ప్రేమ, అనునయం అన్నింట అచ్చం ఒకేలాగా ఉన్న 2 స్త్రీమూర్తులు వామభాగం మహాలక్ష్మిగా, దక్షిణభాగం రాధాదేవిగా రూపుదాల్చింది. వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను వరించింది. తరువాత మహాలక్ష్మి వరించింది. అప్పుడు వారి పట్ల గౌరవాదరాలతో పరమాత్మ తాను కూడా 2 రూపాలు ధరించాడు. దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు, వామభాగం నుంచి చతుర్భుజుడు అవతరించారు. ద్విభుజుడు రాధాకాంతుడు, చతుర్భుజుడు లక్ష్మీకాంతుడు. శుద్ధ సత్వస్వరూపుడై గోప గోపీగణ పరివృతుడై చతుర్భుజ నారాయణుడు లక్ష్మీ సహితంగా వైకుంఠానికి తరలివెళ్ళాడు. అన్నింట సమానులైన ఆ పురుషులిద్దరూ కృష్ణ నారాయణులు. స్నిగ్ధ దృష్టులతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది కనుక ఈ మహాదేవిని మహాలక్ష్మి అన్నారు. యోగశక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణతమ. సాత్వికురాలు, శుద్ధ సత్వస్వరూప, సర్వ సౌభాగ్య సంయుత, నారాయణుడికి అత్యంత ప్రేమాస్పద. సర్వాంగన ప్రధాన, ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వ సంపత్స్వరూపిణిగా స్వర్గలక్ష్మి పేరుతో ఈవిడ అంశావతారం పెరుగొందుతోంది. పాతాళంలో నాగలక్ష్మిగా, రాజులలో రాజలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞాలలో దక్షిణాదేవిగా, పద్మినులలో క్షీర సముద్రరాజ తనయగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా, ఇలా రత్నాలలో, ఫలాలలో, జలాలలో, రాజులలో, రాజపత్నులలో, దివ్య స్త్రీలలో, గృహాలలో, సర్వ సస్యాలలో, వస్త్రాలలో, స్థలాలలో, దేవతా ప్రతిమలలో, మంగళఘాటాలలో, మాణిక్యాలలో, ముత్యాలలో, పుష్పమాలికలలో, మణులలో, హీరాలలో, క్షీరాలలో, చందనాలలో, వృక్షాలలో, నవమేఘాలలో అంతటా శోభాయదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతున్నాయి. ఈ మహాలక్ష్మిని మొట్టమొదట వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు అర్చించాడు. తరువాత బ్రహ్మదేవుడు శంకరుడు అర్చించారు. క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. స్వయంభో మనువు అటుపైని మహారాజులు ఉపాసించారు. ఋషీంద్రులు మునీంద్రులు మానవులు అర్చించారు. పాతాళంలో నాగులు ఉపాసించారు. భాద్రపద శుక్లాష్టమి నాడు ప్రారంభించి పక్షం రోజుల పాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మీ వ్రతం చేశాడు. చైత్ర భాద్రపద పుష్యమాసాలలో ప్రతి మంగళవారం నాడు విష్ణుమూర్తి అర్చించాడు. పుష్య సంక్రాంతి నాడు మాఘ మంగళవారాలలోనూ వర్షాంతంలోనూ భువనత్రయాలలో స్వయంభూమనువు లక్ష్మీ పూజలు చేశాడు. ఇంద్రుడు మంగళవారాలే అర్చించాడు. కేదార నీల సువల నల ధ్రువ ఉత్తానపాద బలి కశ్యప దక్ష కర్దమ వివస్వత్ ప్రియవ్రత చంద్ర కుబేర వాయు యమ వహిని వరుణాది దేవతలందరూ సర్వత్రా భక్తితో పూజలు చేశారు. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యాది దేవత, సర్వసం సంపత్స్వరూపిణి, నారాయణ ప్రియ వైకుంఠవాసిని, వైకుంఠాధిష్టాన దేవత సనాతని అయిన మహాలక్ష్మి భూలోకంలో సింధు కన్యకగా ఎలా జన్మించింది, ఎవరు ఎలా స్తుతించారు, ఎలా అర్చించారు అంటూ నారదుడు ప్రశ్నలు గుప్పించాడు. నారాయణ మహర్షి అందుకున్నాడు, నారద, పూర్వకాలంలో దుర్వాసుడి శాపానికి గురి అయి ఇంద్రుడు దేవతలు పదవీ సంపద్భ్రష్టులై భూలోకానికి పోవలసి వచ్చింది. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళి మహాలక్ష్మిలో లీనమయ్యింది. ఆ తరువాత దేవతలు గుమికూడి బ్రహ్మను శరణువేడారు. అతడు శంకరుణ్ణి సంప్రదించాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళి చతుర్భుజ నారాయణుడిని శరణు వేడుకున్నారు. అప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కళాంశతో క్షీరసముద్రుడి ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు. అలా సింధురాజ కన్య అయింది. దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించిన వేళ దర్శనమిచ్చింది. స్తుతించిన దేవతలకు వరాలిచ్చింది. విష్ణుమూర్తికి దివ్య వనమాల ఇచ్చింది. ఇలా దేవతలు తిరిగి తమ రాజ్య సంపదలను పొందగలిగారు. క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి. వింటున్న నారదుడికి సంతృప్తి కలగలేదు. దుర్వాసుడు ఎందుకు శపించాడు, ఏమని శపించాడు, ఇంద్రుడు ఏ తప్పు చేశాడు, లేకపోతే బ్రహ్మిష్ఠుడు ఉత్తినే శపిస్తాడా, దేవదానవులు క్షీరసముద్రాన్ని ఎలా మధించారు, మహాలక్ష్మి దర్శనమిచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్తుతించాడు, వారిద్దరికీ మధ్య నడిచిన సంవాద స్వరూపం ఏమిటి, ఇవన్నీ చెప్పకపోతే నాకు తృప్తి కలగదు అంటూ నారదుడు మారాము చేశాడు. సరే నారాయణ మహర్షి ఆరంభించాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.